ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం.
మీరు వింటున్నారు 90.8 ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
పిఎం ప్రణామ్ మరియు సమతుల్య ఎరువుల వినియోగం గురించి విన్నాము, దాని గురించి వివరించగలరా మ్యామ్?
తప్పకుండా.
ఈ పథకంను ఎవరు చేపట్టారు?
పిఎం ప్రణామ్ మరియు సమతుల్య ఎరువుల వినియోగం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్థిక వ్యవస్థలపై కేబినెట్ కమిటీ ద్వారా చేపట్టింది.
ఈ పథకం ఎప్పుడు ఆమోదించబడినది?
పిఎం ప్రణామ్ పథకం జూన్ 28, 2023 ఆమోదించబడినది.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మేడం?
భూమి యొక్క పోషణ పునరుద్ధారణపై అవగాహన కల్పించడం, భూమాతను సంరక్షించి పునర్జీవనం సూచిస్తుంది. ఈ పథకం భూమాతను సొంత తల్లిలా ఆదరించి సంరక్షించి నేల ఆరోగ్యాన్ని కాపాడడాన్ని ఉద్దేశించబడినది.
అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది మేడం?
పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందుల మితిమీరిన వినియోగంను తగ్గించుకోవడం. అధిక ఉత్పత్తి కొరకు ఎరువులు మరియు పురుగు మందుల అధిక వినియోగం అవసరముంది. ఇది మాతృభూమిని అనారోగ్యానికి గురి చేస్తుంది మరియు దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు?
భూసార పరీక్షల ఆధారిత ఎరువులను సమతుల్యంగా వినియోగించవలసిన అవసరం ఉంది. నేల యొక్క పోషక భద్రత కోసం వ్యవసాయంలో బయో లేదా సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. దానితో పాటు సేంద్రియ లేదా సహజ వ్యవసాయ పద్ధతులను, వనరులను సంరక్షించే సాంకేతిక పద్ధతులు అయిన సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ నీటి సేద్యం, మల్చింగ్, జీరో టిల్లేజ్, నేల దున్నడం, దున్నకుండా పంట పండించడం మొదలైనవి వ్యవసాయ పద్ధతుల్లోకి వస్తాయి. సుస్థిర వ్యవసాయ పద్ధతుల వలన భూసారం పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది మరియు దీర్ఘకాలికంగా వ్యవసాయం ఉత్పాదకత పెరుగును.
సమతుల్య ఎరువుల వాడకం అంటే ఏమిటి మేడం?
వ్యవసాయంలో సమతుల్య ఎరువుల వాడకం అనేది కీలక భావన. మట్టితో సహా మన పర్యావరణం యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో కీలకమైనది. సమతుల్య ఎరువుల వాడకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన నిష్పత్తితో పోషకాలను తగిన పద్ధతుల ద్వారా మొక్కకు అందించాలి. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు వారి ప్రాంతాల్లో పండించే పంటలకు కావాల్సిన ఎరువులు మోతాదును ఇప్పటికే నిర్దేశించాయి.
సిఫార్సు చేసిన మోతాదు ప్రకారం ఎరువులు వాడితే దిగుబడి పెరుగుతుందని తెలుసు, కానీ ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయా మేడం?
సిఫారసు చేసిన మోతాదు ప్రకారం ఎరువులు వాడితే దిగుబడి పెరుగుతుంది మరియు పంటల నాణ్యత పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషకాలు కలిగిన నేలలో పెరగడం వలన అవి కూడా పోషకాలను సమృద్ధిగా కలిగి మంచి రుచిగా ఉంటాయి. మెరుగైన పంట దిగుబడి మరియు నాణ్యత మన రైతుకు అధిక లాభాలను అందిస్తుంది.
సమతుల్య ఎరువుల వినియోగం మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మేడం?
సమతుల్య ఎరువుల వినియోగం మన రైతులకు మన పర్యావరణాన్ని మేలు చేసే గెలుపు విజయం వ్యూహం. పోషకాలను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా దిగుబడి పెంచుకోవడమే కాకుండా మన భూమి రాబోయే తరాలకు సారవంతంగా ఉండేలా చేసుకోవాలి. సుస్థిర వ్యవసాయ భవిష్యత్తు కోసం సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి.
ఈ పిఎం ప్రణామ్ పథకం గురించి ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయా మేడం?
పిఎం ప్రణామ్ పథకం అనేది వికసిత భారత సంకల్ప యాత్ర యొక్క ముఖ్య భాగంలో ఒకటి మరియు వ్యవసాయంలో డ్రోన్ ఉపయోగం గురించి తెలియజేయడం, సమతుల్య వినియోగాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఎరువులు మరియు నానో ఎరువులు వాడకం ఎరువుల శాఖ వివిధ వాటాదారులను సమీకరించింది. అవి ఎరువుల కంపెనీలు, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాలు, క్షేత్రస్థాయి అధికారులను మరియు నోడల్ అధికారులు.
విబిఎస్వై యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
విబిఎస్వై యొక్క ముఖ్యాంశం ఏమిటంటే నానో మరియు నీటిలో కలిగే ఎరువులను వివిధ పంటలపై డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం. ఈ చొరవ ఫలితంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతంలో గల వివిధ జిల్లాలలో వేలాది డ్రోన్ ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రయోగాత్మక విధానం వలన ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అవలంబించడం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేశారు.
పిఎం ప్రణామ్ పథకంపై అవగాహన ఎలా కల్పించాలి మేడం?
పిఎం ప్రణామ్ పథకంపై అవగాహన పెంపొందించడం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్షల మంది ప్రేక్షకులు డ్రోన్ ప్రదర్శనాలను తిలకించారు. ముఖ్యంగా రైతులు సాంప్రదాయ యూరియా కంటే నానో ఎరువులు వాడకంపై ఆసక్తి కనబరించారు. ఈ సందర్భంగా రైతులు సేంద్రియ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన మరియు వాటి గురించి చర్చించుకున్నారు. ఔత్సాహిక రైతులు వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికతపై ఆసక్తిని వ్యక్తించారు. ఆర్థిక సాధ్యతతో కూడిన అధునాతన పద్ధతులపై రైతులు ఆసక్తిని కనబరించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రంను ప్రారంభించారు. దీని ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలను డ్రోన్లను అందించే వారి జీవనోపాధికి ఈ సాంకేతికతను ఉపయోగపడుతుంది. ఈ VBSY గురించి ఇంకా సమాచారం ఉంది.
దాని గురించి వివరించగలరా?
వికసిత భారత సంకల్ప యాత్ర కేవలం ప్రయాణం కాదు, అది ఒక రూపాంతరం. దీని ద్వారా భారతదేశం వ్యవసాయం సుస్థిరంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది. యాత్ర పురోగమిస్తున్నప్పుడు దేశం యొక్క వ్యవసాయ పరిస్థితులను పునర్నిర్మించే సంపన్నమైన భవిష్యత్తును పొందినట్టు చూస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువులను మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం మాత్రమే కాదు, పర్యావరణ అనుకూలన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ స్వీకరించడానికి రైతులను ప్రేరేపిస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం మనం చూస్తున్నప్పుడు VBSY అభివృద్ధి చెంది మరియు సుస్థిరమైన వీక్షిత్ భారత్ కోసం అడుగులు వేస్తుంది.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ YSRHU ఉద్యానవాణి.
ట్యూబరోస్ లిల్లీ ఇంట్రడక్షన్. దీన్ని పూల సంపంగి అని కూడా పిలుస్తాం. ఈరోజు మనం పూల సంపంగి సాగు గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఏ పంట వేద్దామని అనుకుంటున్నావు?
ఈ సంవత్సరం ఏదైనా కొత్త పంట వేద్దామని అనుకుంటున్నాను. ఏటా వేసే పత్తి పంటలో రద్దీ పురుగులు అనేది ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు సరిగ్గా రావడం లేదు. కాబట్టి ఈ నెలలకు అనుకూలమైన పంట కోసం కృషి విజ్ఞాన కేంద్రంకు వెళ్ళి శాస్త్రవేత్తలను కలిసి ఏ పంట వేయాలో అడుగుదాం అనుకుంటున్నాను.
అవునా, నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా. మన నేలలకు లిల్లీ సాగు అనేది మంచి దిగుబడిని ఇస్తుందని విన్నాను. మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం.
సరే, రేపు ఉదయం వెళ్దాం.
నమస్కారం అయ్యా, ఎవరు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు?
మేము రైతులం. మేము కొత్తగూడెం నుండి వచ్చాము. లిల్లీ సాగు ఎలా చేయాలో తెలుసుకుందామని వచ్చామయ్యా.
లిల్లీ సాగు ఈ రోజుల్లో అధిక దిగుబడినిచ్చే పూల పంట. దీని నుండి వచ్చే తైలం విదేశాల్లో అధిక ఆదాయాన్ని ఇస్తుంది.
లిల్లీ సాగు చేయడానికి ఏ వాతావరణం అనుకూలంగా ఉంటుందయ్యా?
ఈ పంట శీతాకాలంలో 20-35 డిగ్రీలు అనుకూలమైనది. బాగా సూర్యరశ్మి సోకే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. నీడ ఎక్కువగా ఉంటే మొక్కలు బలహీనంగా పొడవుగా పెరుగుతాయి. కాబట్టి మన వాతావరణ పరిస్థితులకి ఇది సరిపోతుంది.
లిల్లీ సాగు చేయడానికి ఏ నేలలు అయితే అనుకూలంగా ఉంటాయయ్యా?
వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో నాటుకోవడం మంచిది కాదు. ఒకవేళ ఇలా నాటుకున్నట్టయితే వేరు వ్యవస్థ దెబ్బతిని పెరుగుదల పూత తగ్గిపోతుంది. జూలై ఆగస్టు మాసాల్లో నాటుకుంటే అనుకూలం.
లిల్లీని ఏ విధంగా సాగు చేస్తారయ్యా?
దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఒక్కొక్క దుంప 2-3 సెంటీమీటర్లు వ్యాసం కలిగి ఉన్నట్లయితే బలమైన పూల కాడలతో ఎక్కువగా పూలు పూస్తాయి.
లిల్లీలో ఎన్ని రకాలు ఉంటాయయ్యా?
ఇందులో సింగిల్ మరియు డబుల్ రకాలు ఉంటాయి. సింగిల్ వాటిని దండల కోసం, అలాగే డబుల్ రకాలను బొకేలకు వాడతాము.
లిల్లీలో అధిక దిగుబడి ఇచ్చే రకాల గురించి చెప్పండి అయ్యా.
ప్రజ్వల్ మరియు సువాసిని రకాలు మంచి దిగుబడితో పాటు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది.
లిల్లీని ఎంత దూరం నాటుకుంటే మంచిది?
దీన్ని వరుసల మధ్య 20-30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10-20 సెంటీమీటర్లు ఉన్నట్లయితే దుంపలను నాటుకోవాలి.
లిల్లీ సాగు చేయడంలో ఎటువంటి ఎరువులను మరియు నీటిని ఏ సమయంలో అందించాలయ్యా?
సేంద్రియ ఎరువులతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరాకు 80 కిలోల చొప్పున వేసుకోవాలి. నత్రజని మనం 3 దఫాలుగా దుంపలు నాటిన తర్వాత 30-60-90 రోజులకు వేసుకోవాలి. అవసరం మేరకు 7-10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి.
లిల్లీలో ఎంత దిగుబడి వస్తుంది?
60-70 వేల పూల గుచ్చాలు మరియు 3-4 టన్నుల విడుపూలు పొందవచ్చు.
లిల్లీ సాగు చేయడంలో ఎటువంటి చీడపడలు వస్తాయ్యా?
ఇందులో రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, పేనుబంక, మొగ్గు తొలుచు మరియు నుల్లి పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు క్వినోల్ ఫస్ట్ 2 ml/L వాడాలి. నిమటోడ్స్ నివారణకు కార్బోఫ్యూరాన్ గులుకులు ఎకరానికి 8-10 కిలోలు భూమిలో తడి ఉన్నప్పుడు వేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు వలన ఆకులు మరియు పూల కాడల మీద ఎర్రటి తుప్పు మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు ప్రొఫినోకొనజల్ 1 ml/L నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే దుంపకుళ్ళు తెగులు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ 3 grams per liter నీటికి లేదా రోడోమిల్ ఎంజెడ్ గోల్డ్ 2 grams per liter నీటికి కలిపి ఆ ద్రావణాన్ని నేలలో తడపాలి.
ఈ సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అయ్యా.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
నా పేరు అపర్ణ. నేను పశ్చిమ గోదావరి జిల్లా కాడేపల్లిగూడెం దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఖరీఫ్లో సాగు చేయదగిన ఔషధ సుగంధ తైల పంటలు. వీటిలో కనుక మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక 3 విభాగాలు ఉంటాయి. వాటిలో ఔషధ మొక్కలు, సుగంధ తైల మొక్కలు మరియు తమలపాకు. మన రాష్ట్రంలో తమలపాకు, అశ్వగంధ ఎక్కువగా సాగులో ఉన్న ఔషధ మొక్కలు. వీటిలో తమలపాకు కనుక చూసుకున్నట్లయితే మనకి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర గల చింతలపూడి, అదేవిధంగా లంక గ్రామాలు ఈ తమలపాకు సాగుకి ప్రసిద్ధి. వీటిలో ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఇటీవల విడుదల చేసిన స్వర్ణకపూరి రకము సాగుకి మన రాష్ట్రంలో అనువుగా ఉంటుంది. తమలపాకు సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2 రకాలు, కపూరి రకాలు మరియు బాంగ్లా రకాలు. కపూరి రకాలు యొక్క ఆకులు పలుచగా లేత ఆకుపచ్చ రంగులో ఉండి పొడవుగా ఉంటాయి. అలాగే బాంగ్లా రకాలు వచ్చేసి ముదురు ఆకుపచ్చ రంగులో దళసరిగా ఉండి ఎక్కువ గాఢత గల ఆకులు. దక్షిణ భారత రాష్ట్రాలు కపూరి రకాలు సాగుకి అత్యధిక ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల వారు గాఢత తక్కువ గల కపూరి రకాలను ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మన రాష్ట్రంలో కపూరి రకాలు, ముఖ్యంగా స్వర్ణ కపూరి అనే తమలపాకు రకం సాగుకి అత్యంత అనువైనదిగా ఉంటుంది. ఇక తమలపాకు సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే ఖరీఫ్లో అవిసె గింజలు నాటుకోవటం ద్వారా వీటి సాగును ప్రారంభించవచ్చు. ఈ అవిసె మొక్కలను సాళ్లల్లో మీటర్ ఎడం సాళ్లల్లో నాటుకొని అవి 1.5 మీటర్ నుంచి 1 మీటర్ ఎత్తు వరకు వచ్చిన తర్వాత మనము ముదురు తోటల నుంచి చివరి కొమ్మలను మనము తమలపాకు తీగలను కత్తిరించుకొని ఈ అవిసె మొక్కల యొక్క మొదళ్లలో నాటటం ద్వారా వీటి సాగును మనము ప్రారంభించవచ్చు. తమలపాకు తోటల సాగు ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే వాళ్ళ పొలంలో వాళ్ళే చేసుకుంటూ ఉంటారో వాళ్ళ సాగు చేసినట్లయితే కనుక లాభసాటిగా ఉంటుంది. ఎందుకనగా ఈ తమలపాకుల సాగుకి ఎక్కువ కూలీల అవసరం ఉంటుంది. అదే పెద్ద రైతులు కూలీల ద్వారా వీటి సాగును చేపట్టడం జరిగినట్లయితే కనుక ఆదాయం అంతగా ఉండదు. కాబట్టి సొంతంగా చేసుకునే చిన్న సన్నకారు రైతులు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి తమలపాకులో తోటల్లో కనుక పనిచేసే వాళ్ళట్లయితే కనుక మనకి తమలపాకు తోటల సాగు ద్వారా అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తమలపాకుల సాగులో ప్రధానంగా పురుగులు తెగుళ్ళు ఏమైనా ఉన్నట్లయితే కనుక మనము ఆకులను నేరుగా తినడం జరుగుతుంటుంది. కాబట్టి పురుగు మందులు వాడటం ఇష్టారాజ్యంగా కాకుండా మనము ఎక్కువగా వేప గింజల కషాయం కానీ లేకపోతే వేప నూనెల పిచికారీ ద్వారా కానీ మనము పురుగు మరియు తెగుళ్లను అరికట్టుకోవాలి. ఇకపోతే సుగంధ తైల పంటల విషయానికి వచ్చినట్లయితే కనుక మన రాష్ట్రంలో నిమ్మగడ్డి, అదేవిధంగా పామరోజా గడ్డి, వట్టివేరు, తులసి మొదలగు పంటలు అనువుగా ఉంటాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే కోస్తా జిల్లాలు అయినటువంటి గోదావరి జిల్లా, విశాఖపట్నం లేకపోతే శ్రీకాకుళం ఇటువంటి జిల్లాలన్నింటిలో కూడా నిమ్మగడ్డి సాగును రైతులు చేపట్టడం జరిగింది. దాని ద్వారా నూనెని వాళ్ళ స్థానిక పొలాల్లోనే ఉత్పత్తిని సేకరించి వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి చూడటం జరుగుతుంది. ఇక సుగంధ తైల పంటల సాగులోకి వస్తే కనుక మనకి నిమ్మగడ్డి, సిట్రనల్లా గడ్డి, వట్టివేరు, తులసి తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది సబ్జా. వీటి ద్వారా తైలాన్ని అదేవిధంగా గింజల్ని కూడా సేకరించి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సుగంధ తైల పంటల సాగు విషయానికి వచ్చినట్లయితే గనక నేలని 4-5 సార్లు శుభ్రంగా దున్నుకొని ఎటువంటి గడ్డలు రాళ్ళు లేకుండా చూసుకొని ఆ తర్వాత ఎక్కువగా అధిక మోతాదుల్లో సేంద్రియ ఎరువులు అనగా పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువు కానీ లేకపోతే పచ్చిరొట్ట పంటలు వేసి అభివృద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ ఔషధ మొక్కల సాగు చేపట్టుకోవాలి. ఎందుకనగా ఇతర వాణిజ్య పంటల్లో లాగా లేదంటే ఇతర పంట పొలాల్లో పిచికారీ చేసినట్లు మనము ఇష్టారాజ్యంగా పురుగు తెగుళ్ల మందులు ఈ ఔషధ సుగంధ తైల పంటల్లో మనము పిచికారీ చేయరాదు. ఎందుకనగా ఈ సుగంధ ఔషధ తైల పంటల యొక్క ఉత్పత్తులన్నీ కూడా మనకి సూటిగా కానీ లేకపోతే ఇతర ఉత్పత్తులతో కలిపి కానీ మనకి ఔషధాల రూపంలో వినియోగించడం జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క సాగు అదేవిధంగా వీటిపై మనము పిచికారీ చేయబోయే పురుగు మందుల మీద కానీ అధిక శ్రద్ధ కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక నిమ్మగడ్డ విషయానికి వచ్చినట్లయితే కనుక కృష్ణ, కావేరి, ఓడి 19 రకాలు ప్రధానంగా సాగులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సీమేప్ లక్నో వాళ్ళు అధిక గడ్డి దిగుబడి అట్లానే అధిక సిట్రాల్ దిగుబడి గల NLG 84 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సుగంధ తైల మొక్కల్లో ఎవరైనా కానీ మనకి మేలైన వంగడాలు కావాల్సిన వారు సీమ్యాప్ లక్నో కానీ లేకపోతే సీమ్యాప్ హైదరాబాద్ అని సంప్రదించి విత్తనాలు సేకరించుకోవచ్చును. ఈ సుగంధ తైల పంటల సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే నిమ్మగడ్డి కానీ లేకపోతే సిట్రునెల్ల గడ్డి కానీ వట్టివేరు కానీ సాగు విధానాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. మొదట వీటిని విత్తనాల ద్వారా మనం ప్రవర్తనం చేసుకొని తర్వాత అవి దుబ్బులు పెట్టిన తర్వాత మనము 2 నెలలకి ఒకసారి కోతకొచ్చి వాటి నుంచి నూనె తీసిన తర్వాత ఆ దుబ్బుల నుంచి వచ్చే పిలకల్ని కనుక మనం తీసుకొని విడిగా నాటినట్లయితే కనుక మనము వీటి సాగు యొక్క విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చును. ఈ నిమ్మగడ్డి మనం నిమ్మగడ్డి కానీ సిట్రునెల్ల గడ్డి కానీ పామరోగ గడ్డి కానీ మనం సాగు చేపట్టినట్లయితే కనుక ప్రతి సంవత్సరంలో ప్రతి 2 నెలలకి ఒకసారి మనకి కట్టింగ్కి వస్తుంది. వాటి నుంచి మనం గడ్డి సేకరించుకొని వాటి నుంచి తైలము తీసి విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కోత అనంతరము మరియు నీళ్లు పెట్టేసి మనకి ఎరువులు వేసుకున్నట్లయితే కనుక మళ్ళీ 2-3 నెలల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులను అనుసరించి 2-3 నెలల్లో మరి 2వ కోత అట్లానే తర్వాత 2 నెలలకి 3వ కోత అట్లా రావడానికి అవకాశం కలదు. ఒక సంవత్సరంలో సాలీనా మనకు 5-6 కోతలు మనం తీసుకోవచ్చును. అట్లానే వాటి నుంచి మనం నూనెని సేకరించుకోవచ్చును. ఇకపోతే తులసి సబ్జ సాగు విషయానికి వచ్చినట్టయితే ఈ పంటలన్నీ కూడా వర్షాధారంగా కానీ లేకపోతే నీటి సౌకర్యం ఉన్న తోటల్లో కానీ సాగుకు అనుకూలమైనవి. తులసిలో మేలైన విత్తనాల కోసం మనము సీమ్యాప్పాన్ని సంప్రదించవచ్చును. ఇక తులసి సాగు విషయానికి వచ్చినట్లయితే కనుక తులసి చాలా తేలికగా తక్కువ వ్యవధిలోనే సులభంగా పెరిగే మొక్క కాబట్టి వీటి సాగుకు అంతగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. వీటి సాగుకు కూడా ముందుగా చేపట్టవలసిన అంశం ఏంటంటే మనము నేలను శుభ్రంగా దున్నుకొని కలుపు కానీ లేకపోతే ఇతర రాళ్ళు ఇవన్నీ లేకుండా చూసుకొని ఔషధ మొక్కల సాగులో ప్రధానంగా మనం సేంద్రియ ఎరువులు వాడతాము కాబట్టి అదేవిధంగా తులసికి కూడా మనము సేంద్రియ ఎరువులు పశువుల ఎరువు కానీ లేకపోతే పచ్చిరొట్ట పైరులు దున్నటం ద్వారా వచ్చే సేంద్రియ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా నేలలో బాగా కలిగి దున్నుకొని విత్తనాల ద్వారా ఈ తులసిని మనము సాగు చేయవచ్చును. తులసిలో మనము పచ్చి ఆకు కానీ ఎండు ఆకు కానీ మొత్తం మొక్క కానీ లేదా ఆకుల నుంచి చూసే నూనెను కానీ విక్రయించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వారి వారికి అనువుగా ఉండేది, అంటే కొంతమంది రైతులు తులసిని మొక్క మొత్తం అమ్మటానికి ఇష్టపడతారు, అదేవిధంగా కొంతమంది రైతులు నూనె తీసి విక్రయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి వారి వారి అవసరాలకు అనుగుణంగా లేదా వారికి ఏదైతే ఇష్టమైన పద్ధతి ఉందో వాటి ద్వారా తులసిని మనము విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ కరోనా ఔషధాల తయారీలో ఈ తులసి యొక్క ఉత్పత్తులను అధికంగా వాడుతున్నారు కాబట్టి ప్రస్తుత తరుణంలో తులసి యొక్క సాగుకి మంచి ఆదరణ ఉంది కాబట్టి రైతులు సద్వినియోగపరచుకుంటే బాగుంటుంది. అదేవిధంగా నూనె కోసం ఒకవేళ తులసి కనుక సాగు చేపట్టినట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో అనగా గాలిలో తేమ అధికంగా గల ప్రాంతాల్లో తులసి సాగు చేపట్టినట్లయితే కనుక వాటి ఆకుల నుంచి నూనె దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తులసిని నూనె కోసం సాగు చేసేటప్పుడు ఈ లక్షణాలు కనుక గుర్తు పెట్టుకొని సాగు చేసినట్లయితే అధిక ఫలసాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఔషధ మొక్క మనం ఖరీఫ్లో సాగుకు అనుకూలంగా ఉన్నది ఏంటంటే సబ్జా మొక్క. వీటిల నుంచి మనము గింజలు తీసుకొని అలాగే నూనెను కూడా తీసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము తులసికి ప్రత్యామ్నాయంగా కొంత భాగంలో సబ్జా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఔషధ మొక్కల సాగుకు కనుక వచ్చినట్లయితే ప్రధానంగా మన రాష్ట్రంలో సాగులో ఉన్న ఔషధ మొక్క అశ్వగంధ. ఈ అశ్వగంధను రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురము వీటిల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. ఇది స్వల్పకాలిక మొక్క కాబట్టి మనకి వర్షాధారంగా సాగు చేయడానికి రాయలసీమ జిల్లాల్లో బాగా అనుకూలము. వీటిలో ఈ మధ్యకాలంలో అధిక విటానిఫరిన్ గల వల్లభ అశ్వగంధ అనే రకము డిఎంఏపిఆర్ ఆనంద్ గుజరాత్ వారు విడుదల చేయడం జరిగింది. దాని సాగును ఇక్కడ మన జిల్లాల్లో పరీక్షించి చూడగా మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే ఈ రకం యొక్క దిగుబడి కానీ లేకపోతే నాణ్యత కానీ బాగుంది అని తేలింది. కాబట్టి ఆసక్తి గల రైతులు ఈ విత్తనాలను కనుక సేకరించుకొని వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అదేవిధంగా నాణ్యమైన దిగుబడులను పొందటానికి అవకాశం ఉన్నది. ఇక అశ్వగంధ కాకుండా ఈ మధ్య కాలంలో మనకి నీటి వసతి ఎక్కువగా గల అంటే వరి పండించే ప్రాంతాల్లో కొద్దో గొప్ప వరి బదులు వేసుకోవటానికి మనకి అనువుగా గల ఔషధ మొక్క ఏంటంటే వస. వసలో మన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామనగూడెం వారు కొత్తగా జాతీయ స్థాయిలో స్వర్ణస్వర అనే వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. స్వర్ణస్వర అనే ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వీటిలో అధిక కొమ్ముల దిగుబడి అదేవిధంగా నాణ్యమైన దిగుబడి ఉండటం వల్ల వీటి యొక్క సాగు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎక్కడైతే మనకి నీటి ముంపుకు గురవుతామో, నీటి పారుదల వసతి లేని భూములు ఉంటాయో వాటిల్లో ఈ వస కానీ లేకపోతే కోస్తా జిల్లాల్లో నీటి పారుదల సౌకర్యం లేని భూములు అదేవిధంగా నీటి ముంపుకి తరచూ నీటి ముంపుకి గురయ్యే ప్రాంతాలు గల భూములు కనుక ఉన్నట్లయితే వాటిల్లో ఈ క్రింద పేర్కొన్న ఔషధ మొక్కలు అనగా వస, జలబ్రహ్మి, సరస్వతి ఆకు, గుంటగలగరాకు మొదలగునవి సాగు చేసుకోవచ్చును. వీటికి ఎప్పుడూ కూడా నీటి వసతి ఉండాలి. అదేవిధంగా నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాలు అయితే వీటి సాగు అత్యధికంగా వీటి సాగు బాగుంటుంది. గుంటగలగరాకు, జలబ్రహ్మి అదేవిధంగా వసకి నికరమైన మార్కెట్ ఉండటం మూలంగా వాటి సాగు కూడా రైతులకు ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది. తెప్పతీగ మరియు నేలవేము సాగు విషయానికి వచ్చినట్లయితే తెప్పతీగను మనము ప్రధాన పంటగా కాకుండా పండ్ల తోటల చుట్టూర్తా గల కంచెల మీద కానీ లేకపోతే చుట్టూర్తా ఉండే చెట్ల పైన కానీ పాకించుకున్నట్లయితే రైతులకి ఎంతో కొంత అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటి మీద వచ్చే పురుగులు మరియు తెగుళ్ళు కూడా చాలా తక్కువ కాబట్టి ఎటువంటి పిచికారీలు కానీ లేకపోతే ఎటువంటి అదనపు ఎరువులు వేయనవసరం లేకుండానే మనకు ఎంతో కొంత అదనపు ఆదాయం ఇస్తుంది. ఇక నేలబేము సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే ఇది స్వల్పకాలిక మొక్క. అదేవిధంగా తొలకరిలో వర్షాధారంగా కూడా సాగుకు అనుకూలంగా ఉంటుంది. వీటి యొక్క గింజల్ని మనం సహజ సిద్ధంగా సేకరించి అవి కనుక మన పొలాల్లో కనుక చల్లి మనం 3 నెలల తర్వాత మొదటి కోత కనుక తీసుకొని తర్వాత నీరు పెట్టి ఎరువులు కనుక వేసినట్లయితే మళ్ళీ 2 నెలల్లో మనకి 2వ కోతకి వచ్చును. అట్లానే ఈ ఖరీఫ్ సీజన్లో మనము 2 నుంచి 3 కోతలు నేలవేము నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము యాజమాన్య పద్ధతులు కనుక బాగా చేపట్టినట్లయితే సకాలంలో మనము సరైన ఎరువులు అదేవిధంగా పురుగు మందులు అనగా వేప కషాయం లేకపోతే వేపకు సంబంధించిన మాత్రమే మనం పిచికారీ చేసుకుంటా జాగ్రత్తగా మనం సాగు చేసినట్లయితే నేలవేము నుంచి కూడా మనము అధిక ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మన పండ్ల తోటలు కానీ లేకపోతే కొబ్బరి తోటలు చుట్టూర్తా కానీ మనము ఔషధ మొక్కలైన ఎర్రచందనం కానీ, శ్రీగంధం మొక్కలు కానీ లేకపోతే టేకు మొక్కలు కానీ కూడా పెంచుకొని మనము అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పండ్ల తోటలు లేదంటే కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా పెంచదగిన ఇతర ఔషధ మొక్కల సాగు విషయానికి కనుక వస్తే మనకి మాచపత్రి కానీ, పొడపత్రి కానీ లేకపోతే నన్నారి కానీ ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవచ్చును. గత 2 సంవత్సరాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నన్నారి సాగుకి కొంతమంది రైతులు ఆసక్తి చూపడం జరిగింది. అదేవిధంగా సాగు కూడా చేపట్టడం జరిగింది. ఈ నన్నారి మొక్క అనేది బహువార్షిక మొక్క. దీంట్లో ఉండే సౌలభ్యం ఏమిటంటే మనకి మార్కెట్ మనకి మంచి రేటు ఉన్నప్పుడే మనము నేలవేమ యొక్క వేర్లను తవ్వుకొని అమ్ముకోవచ్చు. ఒకవేళ మనకి మార్కెట్ లేదు అనుకుంటే మనం వాటిని అలా వదిలేసినచో ఇబ్బంది ఏమీ ఉండదు. 3-4 సంవత్సరాల తర్వాత అయినా కానీ మనం ఈ నన్నారి వేర్లను మనం తవ్వుకొని మార్కెట్లో విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా మనకి నీటి సౌకర్యం లేని చోట వర్షాధారంగా పెరిగే పంటల్లో సాగు చేయడానికి అనువైన రకాలు. మనము ఈ ఔషధ సుగంధ మొక్కల సాగు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనకి అధిక నీరు లేదంటే అధిక ఫర్టిలిటీ గల నేలలు కావాలి అని మనకి ఎక్కడా ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా ఎవరైతే మనకి వాణిజ్య పంటలు వేసుకోలేరో, అంటే భూసారం తక్కువగా గల ప్రాంతాల్లో ఉండే రైతులు కానీ లేకపోతే వాణిజ్య పంటలు వేసుకోవడానికి అవకాశం లేని రైతులు కానీ ఉన్నట్లయితే వారు ఈ ఔషధ మొక్కల సాగు చేపట్టినట్లయితే ఎంతో కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కొబ్బరి తోటల్లో కూడా అంతర పంటలుగా వేసుకోవటానికి మనకి ఈ నిమ్మగడ్డి లేదంటే పామరోజ గడ్డి లేకపోతే చిట్టునెల్ల గడ్డి లేదంటే వట్టివేరు ఇలాంటివి అనువుగా ఉంటాయి. అట్లానే మనకి భూమి కోతకు గురయ్యే ప్రాంతాలు ఉంటే, ఎక్కువగా వర్షాధారం ఉండి మనకి భూమి కోతకు గురవుతుంది అనుకున్నప్పుడు మనము ఈ వట్టివేరు కూడా సాగు చేపట్టినట్టయితే భూమి కోతకు గురి కాకుండా ఉండటమే కాక 2-3 సంవత్సరాలకు ఒకసారి మనం కనుక వాటి వట్టివేర్లు వేర్లు కనుక తీసుకొని వాటి నుంచి నూనె ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించుకోగలిగితే రైతులకి ఎంతో కొంత అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన మిత్ర వారికి కూడా నా ధన్యవాదాలు.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
ఇప్పుడు ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతనంగా విడుదల చేసిన ఉద్యాన పంటల వివరాలు విందాం.
కంద గజేంద్ర భారతదేశంలో పండించే అత్యధిక దిగుబడినిచ్చే రకము. కాల పరిమితి 6-8 నెలలు. దిగుబడి 1 ఎకరానికి 26-28 టన్నులు. చేమ గోదావరి చేమ KCS 3. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకము. పంటకాలం 5-5.5 నెలలు. పిల్లదుంపలు గుండ్రంగా పెద్దగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. ఖరీఫ్, రబీ మరియు వేసవి పంటగా సాగు చేయుటకు అనువైన రకము. ఏకపంటగా మరియు అరటి కొబ్బరితో అంతర పంటగా సాగు చేయుటకు సిఫారసు చేయబడింది. దిగుబడి 1 హెక్టారుకు 18-20 టన్నుల వరకు వస్తుంది. స్థానిక రకాలతో పోలిస్తే ఫైటోప్తరా ఆకుమాడు తెగులను తట్టుకునే రకము.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.